రత్నాకర్ గారు, నిడిబ్రోలు, గుంటూరు డిస్ట్రిక్ట్. నేను ఒక అగ్రికల్చర్ ఫార్మరు ప్లస్ అగ్రికల్చర్ సైంటిస్ట్గా కూడా పనిచేస్తున్నాను. ప్రధానమంత్రి ప్రణామ్ పథకంలో ముఖ్య ఉద్దేశంగా రైతులను ఉద్దేశించి తీసుకున్నటువంటి ఒక నిర్ణయము అమోఘ్యమైనది, అమూల్యమైనది కూడా. అది మనకు భారతదేశ ప్రజలందరికీ ఎంతో ఆసక్తి కల్పిస్తుంది మరియు రైతుని ఉత్సాహపరుస్తుంది. అంటే కొత్త రైతాంగాన్ని నిర్మూలించుకుంటానికి ఈ యొక్క పథకం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో రైతులు నేలను సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి కావలసినటువంటి కొన్ని మార్గాలు, దిశా సూచికలు, నాకు తెలిసినటువంటి నా అనుభవపూర్వకంగా వచ్చినటువంటి కొన్ని మార్గాలు ఇప్పుడున్నటువంటి యువ రైతాంగానికి తెలియపరచడానికి నాకు యొక్క అవకాశం ఇచ్చినటువంటి పిలిపించినటువంటి భూసార పరిరక్షణ కోసం ఉద్దేశించినటువంటి పిఎం ప్రణంలో భాగంగా 91.2 ఏఎన్యూ రేడియో వారికి, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వారు సమర్పిస్తున్న వారు మరియు రామగుండం ఫర్టిలైజర్స్ వారికి ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాం. సో ఇక మనం రైతులకి కావలసినటువంటి రైతులు వాళ్ళ యొక్క నేల సంతానోత్పత్తిని ఎలా మెరుగుపరుచుకోవాలన్నది దాని మీద ఒక 10 పాయింట్లు నేను చెప్పదలుచుకున్నాను. అది నేను అమలు పరుస్తున్నాను కూడా, చేపిస్తున్నాను. భారతదేశంలో ప్రజలకు జీవనోపాధిని అందించేటువంటి ప్రధాన రంగాల్లో వ్యవసాయ రంగము ఒకటి. భారతీయ జనాభాలో ఎక్కువ మంది కూడా వ్యవసాయంపైనే ఆధారపడి ఉంటున్నారు. ఎందుకంటే ఇది ప్రధాన ఆదాయ వనరు కాబట్టి. మరియు భారతదేశంలో జీడిపిలో కూడా 18.3% కూడా దోహదం చేస్తుంది ఈ యొక్క వ్యవసాయ రంగం. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా మిలియన్ల మందికి ఆహారాన్ని కూడా ఉత్పత్తి చేస్తున్నాం. ముడి పదార్థాలు మరియు ఉపాధిని కూడా చాలామంది రైతులకి అందిస్తున్నటువంటి ఒక పెద్ద ప్రధానమైనటువంటి రంగాల్లో ఈ యొక్క వ్యవసాయ రంగం అనేది ఒకటి. వ్యవసాయం అనేది ప్రాథమికంగా ఆహారం, ఇంధనం, ఫైబర్, మందులు మరియు మానవాళికి అవసరమైనటువంటి అనేక ఇతర వస్తువులతో ఉత్పత్తి యొక్క మొక్కల పెంపకం. ఈ వ్యవసాయంలో జంతువుల పెంపకం కూడా ప్రధానమైనట్టుగా కనిపిస్తుంది. వ్యవసాయ అభివృద్ధి మానవ నాగరికతకు ఒక వరంగా కూడా మారుతుంది. అది వారి అభివృద్ధికి కూడా దోహదపడుతుంది. వ్యవసాయం చేసేటువంటి రైతు ఆహారాన్ని ముడి సరుకును పండించేటువంటి వ్యక్తికి కూడా తేడా ఎంతగానో ఉంటుంది. మనం ఎక్కువగా ఫార్మర్స్ని వివిధ రకాల్లో మనం పిలుచుకుంటాం. అలాగే వ్యవసాయం చేసి ఆహారాన్ని మరియు ముడి సరుకును పండించేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం రైతులు కూడా రైతు అని అంటాం, వ్యవసాయదారుడు అని కూడా పిలుస్తూ ఉంటాం. ఆహార పంటలు పండించే వారినే కాక మామిడి, కొబ్బరి, ద్రాక్ష వంటి తోటల పెంపకం, పాడి పశువుల పెంపకం, కోళ్ళ పెంపకం, చేపలు, రొయ్యల పెంపకం మొదలైనటువంటి వాటిని చేపట్టిన వారిని కూడా రైతులనే అంటాం. సాధారణంగా రైతులు తమ సొంత భూమిలోనే సాగు చేస్తుంటారు. ఇతరుల భూమిని కూడా అద్దెకు తీసుకొని, కౌలుకు తీసుకొని కూడా వ్యవసాయం చేస్తుంటాం. కొన్ని కౌలు అని వారిని కౌలు రైతులని కూడా పిలుస్తాం. పొలం పనుల్లో భాగంగా రైతుల్ని పనిలో పెట్టుకునే వారిని రైతు కూలీలుగా పిలుస్తాం. ఇది న్యాచురల్గా వ్యవసాయం చేసేటువంటి ఒక ఫార్మర్ అన్నమాట. వ్యవసాయం చేసేటువంటి వాళ్ళని రైతు అని, వ్యవసాయదారుడని కూడా ఇలా పిలుచుకుంటాం రకరకాలుగా. ప్రతి జీవికి, ప్రతి మనిషికి మరియు ప్రతి జీవికి ముఖ్యంగా ఆహారం అనేది ఒక ప్రాథమిక అవసరం. దానితోపాటు మనిషి యొక్క ఆరోగ్యాన్ని, పెరుగుదలను అలాగే సంపూర్ణటువంటి ఆయు ఆరోగ్యాలను కల్పించడంలో ప్రతి జీవికి ఆహారం అనేది చాలా అవసరం. మనం ఆహారం కోసం చాలా రకాలుగా మనం మొక్కలను పెంచుకుంటూ ఉంటాం, వాటితో పాటు జంతువుల ఉప్పు మీద కూడా ఆధారపడతూ ఉంటాం. పురాతన కాలంలో అయితే పురుషులు ఎక్కువ చిన్న చిన్న ప్రాంతాల్లోనే ఆహారాన్ని సాగు చేసుకుంటూ ప్రారంభించేవాళ్ళు. తర్వాత కాలంలో ఈ యొక్క వాటి నిర్వహణ కూడా మరియు పెరుగుదల కోసం కొన్ని విధి విధానాలను ఉపయోగించి పంట సాగు చేసే కళనే వ్యవసాయం కూడా అని కూడా పిలుచుకుంటూ పరిపాటిగా మారిపోయింది. వ్యవసాయ సందర్భాల్లో సారవంతమైనటువంటి నేల అనేక విధులను కలిగి ఉంటుంది కనుక ఇది పోషకాలను సైక్లింగ్ చేయడం ద్వారా జీవశాస్త్రపరంగాను మొక్కల తెగుళ్లను నియంత్రించడం మరియు మొక్కల వేర్లు మరియు సూక్ష్మజీవుల కార్యకలాపాల కోసం నీరు మరియు గాలి సరఫరాను నియంత్రించడం ద్వారా ఆరోగ్యకరమైనటువంటి మొక్కల పెరుగుదలకు చాలా వరకు మద్దతు పలుకుతుంది. ఈ విధులను బట్టి నిర్వహణ పద్ధతులకు సున్నితంగా కూడా ఉంటాయి. నేల ఒక సంక్లిష్ట మరియు పర్యావరణ వ్యవస్థ కలిగి ఉంటుంది. ఇది భౌతిక మరియు రసాయన ఎరువులు, రసాయనిక మరియు జీవ సంబంధమైనటువంటి ఎన్నో లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఈ యొక్క నిరంతరమైనటువంటి నేల సంతానోత్పత్తికి మీ పొలంలోనే నేల నిర్వహణ పద్ధతులపై ఆధారపడి కూడా ఉంటుంది. మనం పండించేటువంటి సారం చేసేటువంటి భూమిలో ఇవన్నీ కూడా నిర్వహణ పద్ధతులపై ఈ యొక్క ఆధారపడి ఉంటుంది. మీ పొలం యొక్క నేల సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి మరియు పొలం సాగు చేయడానికి కొన్ని మార్గాలను నేను పాటించడం జరిగింది. ఆ మార్గాల్లోనే మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఈ మార్గాలను కనుక మనం పాటించినట్లయితే వ్యవసాయంలో మనం అధిక దిగుబడులతో పాటు ఎలాంటి రసాయన ఎరువుల పాత్రను కూడా ఎంతో తగ్గించుకునే వాళ్ళం అవుతాం. భూమి కూడా సారవంతముగాను మళ్ళా ఎక్కువ జీవమృత కలిగినటువంటి నేలగా మారుతుంది. భూమి బంగారంలాగా మనం ఏ పంట వేసినా కానీ పండటానికి సిద్ధంగా ఉంటుంది. దానివల్ల మానవాళికి ఎంతగానో ఆరోగ్యదాయకంగాను లాభదాయకంగాను కూడా ఉంటాయని నేను చెప్పడం జరుగుతుంది. ఒకటి, మీ మట్టిని ముందుగా పరీక్షించుకోవాలి. ఈ మట్టిని పరీక్షించుకోవడానికి మనకి జిల్లా స్థాయిలోను మండల స్థాయిలోను ఈ యొక్క సాయిల్ టెస్ట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ వాళ్ళు మనకి ఎన్నో రకాలుగా ఉన్నారు. ఈ యొక్క ఈ మట్టి పరిరక్షించడం వల్ల ఏమవుతుందంటే నత్రజని, ఫాస్ఫేట్, పొటాషియం ఎంత మేరకు మనకి ఉన్నాయని చెప్పి తెలిసిపోతుంది. దీన్ని ఎన్పీకే కోసం మాత్రమే కాకుండా సూక్ష్మజీవుల కార్యకలాపాలు మరియు సూక్ష్మ పోషకాల కోసం మీ మట్టిలో ఏ జీవశాస్త్రం ఉందో మరియు దాని పనితీరును తెలుసుకోవడమే ఈ యొక్క నేల యొక్క పోషక సైక్లింగ్ సామర్థ్యాలపైన గొప్పగా అంతర్సృష్టిని అందిస్తుంది. పంట మరియు లేదా సీజన్ అంతటా ట్రాకింగ్ చేయడం ద్వారా ఈ పద్ధతులను ఎలా సర్దుబాటు చేయాలనేటువంటిది మరియు నేల మరియు పంట ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి అనే దానిపై మీకు విలువైనటువంటి సమాచారాన్ని కూడా అందిస్తుంది. రెండవది పద్ధతి ఏంటంటే మీ పొలాల్లో నడవండి మరియు నేల సంతానోత్పత్తి యొక్క దృశ్యమాన్ని ఆధారాల కోసం చూస్తూ ఉండాలి. ఎప్పటికెప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి. ఉదాహరణకు మీ పొలాల్లో గొయ్యి తవ్వండి. దొవ్వి తవ్విన తర్వాత అక్కడ ఆయా ప్రాంతాల్లో ఎన్ని వానపాములు ఉన్నాయి అనేది మనం లెక్కించడానికి ఉన్నాయి. వానపాములను గమనించినట్టయితే అక్కడ ఎంత మాత్రంలో వానపాములు ఉన్నాయి, ఉంటే ఎన్ని ఉన్నాయి అని లెక్కించడం ద్వారా లెక్కించలేనటువంటి మొత్తంలో ఉన్నాయా, లెక్కించగలిగేటువంటి స్థాయిలో ఉన్నాయని చెప్పి మనకి ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. మీ నేల సంతానోత్పత్తి బహుశా తక్కువగా ఉంటుంది కనుక నేల రంగును కూడా పరిశీలించుకోవచ్చు. ఇది ఒక గొప్ప ముదురు గోధుమ రంగు లేదా బూడిద రంగు ధూళి ఏది ఎక్కువ సంతానోత్పత్తిని కలిగి ఉందని మీరు అంచనాకు రావడానికి ఒక అవకాశం ఉంటుంది. సారవంతమైనటువంటి నేల మంచి వాసన కలిగి మరియు ఉంటుంది. వసంత వర్షం తర్వాత గాలిలో మంచి వాసన వస్తుంది కనుక ఈ నేల సారవంతమైనటువంటి మంచి సువాసనతో కలిగి పరిమళంగా మనకి వాసనను ఇస్తుంది. ఈ వాసన యాక్టినోబ్యాక్టీరియా ద్వారా ఉత్పత్తి చేయబడినటువంటి సమ్మేళనానికి ఆస్వాదించబడుతుంది. గ్రిసోప్లివిన్ మైక్రోస్కిప్ ప్రోటోమైనస్ ద్వారా ఉత్పత్తి చేయబడినటువంటి బ్యాక్టీరియా బీజాలను చెదరగొట్టడానికి స్ప్రింగ్ టైనల్ ఆకర్షించడానికి ఈ యొక్క వాయువు విడుదల చేస్తుంది. తడిగాలి ఉన్నటువంటి లాంగ్ ప్రాసెస్లో వాటిని పెద్ద పెద్ద సంఖ్యల్లో వసంత దూరం ఉన్నట్లుగా మీరు చూస్తారు. అవి పని చేయనని మరియు అవి ఆల్గే శిలీంధ్రాలు క్షీణిస్తున్నటువంటి సేంద్రియ పదార్థం మరియు పుష్పపడిని కూడా తింటూ ఉంటాయి. ఉదాహరణకి మనం ఎప్పుడైనా కానీ మన పొలం దగ్గరికి వెళుతున్నప్పుడు ముందుగానే మనం పొలంలో కాస్తంత దూరం ముందుగా ఉన్నప్పుడే పొలం నుంచి మట్టి వాసన అనేది చాలా స్పష్టంగా మనకి వస్తూ ఉంటుంది. చాలా సువాసనతో కూడుకున్నటువంటి మట్టి వాసన అనేది మనం చూసి చాలా వరకు బాగా సంతోషదాయకమైనటువంటి వ్యక్తపరుస్తూ ఉంటాం. చాలా మంచి బాగా వస్తుంది, మంచి వాసన వస్తుంది అన్నట్టుగా మనంతరం మనమే భావించుకుంటూ ఉంటాం. మీరు మీ తవ్వినటువంటి రంధ్రం చూస్తున్నప్పుడు మూలం ఎంత లోతుగా చొచ్చుకుపోయాయో గమనించండి. అవి నిస్సారంగా ఉన్నట్లయితే మరియు మీరు గట్టి పన్ పొరను కలిగి ఉండవచ్చు. ప్రత్యేకించి మీరు దున్నుతున్నట్లయితే హార్ట్ పాన్ యొక్క ఆ పొరను ఎటువంటి పైరు లేకుండా పరిష్కరించవచ్చు. ఉదాహరణకి మనం సారవంతమైన నేలలో మనం మంచి వాసన కలిగి ఉంటుంది కనుక దీనిలో నుంచి మనకి కావలసినటువంటి పొలంలో ఒక గొయ్యి తవ్వినప్పుడు వానపాములను మనకు లెక్కించదగినటువంటివిగా ఉండి వాటితో పాటు అవి తీస్తున్నటువంటి రంధ్రాలు మనకి ఎప్పటికప్పటికి ఒక మూలం నుంచి లోతుగా మరియు ఎంతవరకు లోతుగా చచ్చుకుపోయినటువంటి ఇవన్నీ కూడా మనం సహజంగా మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. మూడవ పాయింట్ ఏంటంటే కలుపు మొక్కలను ఎప్పటికప్పటికి తీసేసుకుంటూ ఉండాలి. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా కానీ ఆలోచించుంటే ఈ యొక్క కష్టాన్ని విచ్ఛిన్నం చేయడంలో మీకు ఎంతో సౌలభ్యాన్ని ఉండేది. ఏమిటంటే రైతు మిత్రులారా, ముందుగా మన పొలం ఖాళీగా ఉన్నప్పుడు ఇతర కలుపు మొక్కలు ఏవైనా ఉన్నప్పుడు ముందుగా పసికట్టేసి వాటిని పువ్వు దశ రాకముందే ముందుగానే వాటిని పీకి పడేయటం లేదంటే పొలంలోనే అక్కడికక్కడ కాల్చివేయటం వల్ల కొంతవరకు ముందుగానే పంట నుంచి పొలం నుంచి వాటిని వైదొలగించవచ్చు. అది ఒక పద్ధతి. రెండవది ఈ డైనమిక్ అక్యుములేషన్ ద్వారా పనిచేసేటువంటి మొక్కలు కొన్ని పొలానికి సారవంతమైనటువంటి జీవన ఎరువును కూడా కొన్ని ఏర్పాటు కల్పిస్తాయి. ఉదాహరణకి కొన్ని పచ్చిబట్టకు సంబంధించినటువంటి మొక్కలు భూమిని సారవంతంగా చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. పనిచేసే మొక్కలు మరియు మీరు కలుపు మొక్కలు అని పిలుస్తుంటారు, వాటిలో కొన్ని ప్రతిది కూడా పచ్చదనంతో ఉన్నప్పుడు వాటిని మెత్తగా దున్నేసేసి మన పొలంలో కలిగి పెట్టుకున్నట్టయితే అవి ఎంతగానో సారవంతంగా మన భూమికి పట్టునిస్తాయి. కాంప్రెస్టింగ్ రేటింగ్ షికోరియా లాబ్స్ క్వార్టర్స్ మరియు పొడవైనటువంటి ట్యాప్ రూట్లను కలిగి ఉన్నటువంటి అనేక కలుపు మొక్కలను గట్టిపాన్గా విచ్ఛిన్నం చేస్తాయి. అవి మట్టిలో లోతైనటువంటి ఖనిజాలను పెంచుతూ పోయి మరియు మీ ఆ మట్టికి సంతానోత్పత్తిని కూడా కల్పిస్తూ ఉంటాయన్నమాట. ఉదాహరణ కొన్ని కలుపు మొక్కలు పొలాల్లో ఎంతో లోతుగా పోయి బాగా వేరును దృఢంగా చొచ్చుకుపోయేలాగా ఉంటాయి. వాటి వల్ల ఏంటంటే భూమి సారవంతంగా మారిపోయి వానపాముల రక్షణకి లోతైనటువంటి భూమిలోకి సొరబడిపోయి గుల్లగా మారిపోయి ఉంటుందన్నమాట. ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ ముఖ్యంగా ఖనిజ కంటెంట్ లాగానే నత్రజనికి కూడా చాలా అధికంగా ఏర్పడుతుంది. ఈ యొక్క కంపోస్ట్ కుప్పను అద్భుతంగా చేర్పులు చేస్తారు లేదా మార్పులు ఉపయోగించుకోవచ్చు. టాంప్రా యొక్క వేరు మట్టిలోకి 8 నుంచి 10 అడుగుల లోతు వరకు పెరుగుతాయి. కాబట్టి మీరు ఏ పైన పేర్కొన్నటువంటి నేల బయోమాస్ను కత్తిరించి మీకు ఎక్కువగా సంతానోత్పత్తిని అవసరమయ్యేలాగా కొన్నిటిని ఉంచుకోవచ్చు, అలాగే వాటిని కొన్నిటిని కట్ చేసుకోవచ్చు. కుట్టినటువంటి నెటిల్స్ మరియు గొర్రె వంతుల విషయంలో కూడా కొంతవరకు వర్తిస్తుంది. క్రమం తప్పకుండా ఉండండి, తప్పకుండా. మరి కుట్టినటువంటి నెటిల్స్తో పనిచేయటప్పుడు చేతి తొడుగులు ధరించండి, మరియు విత్తనానికి వెళ్ళేటువంటి ముందు భూగర్భ జీవ పదార్థాన్ని కత్తిరించేస్తే ఇలాగా ఈ యొక్క సహాయకమైనటువంటి కలుపు మొక్కలను పైకి లాగడం ద్వారా భూమి ఎంతో కొన్న విచ్ఛిన్నమైపోయి చాలా లూజ్గా వదులుగా ఉన్నటువంటి నీరుని కిందకి దింగటానికి ఎంతో ఆస్కారంగా ఉంటుంది. ఈ కలుపు మొక్కలు మన భూమికి హానికరం అని భావించేటువంటి ధోరణి మనకు అందరికీ ఉంటుంది. కానీ అవి మన యొక్క పొలంలో కలుపు రకరకాలను పరిశీలిస్తే మన యొక్క నేల స్థితిని గురించి కూడా మీకు ఒక ఆలోచన వస్తుంది. కలుపు మొక్కలు అని ఎక్కడ పెరుగుతాయని దాని గురించి ఆలోచిస్తే ప్రత్యేకంగా వాటికంటూ ఒక నేల అంటూ ఉండదు. ప్రతి నేలలో కూడా ఈ యొక్క కలుపు మొక్కలు అనేది పొడి బతుకుతూనే ఉంటాయి అన్నమాట. అలాగే ల్యాబ్స్ క్వార్టర్స్ యొక్క పర్సనలైజేషన్ అన్ని సమృద్ధిగా ఉన్నటువంటి మట్టిని సూచిస్తాయి. అవన్నీ తినదగినవి మరియు అత్యంత పోషకకరమైనటువి కూడా ఉంటాయి. అలాగే కొన్ని కలుపు మొక్కలు తిష్టలు అంటే ఇనుము మరియు రాగి లోపాన్ని కూడా సూచిస్తూ ఉంటాయి. నిర్దిష్టమైనటువంటి పొటాషియం హైడ్రోజన్ వంటి కలుపు మొక్కలు కూడా ఉంటాయి. ఉదాహరణకు మన పొలం ఆవరణలో కనుక ఒక అరటి కానీ మరియు గొర్రెల పుల్లని ఆమ్ల నేల వలె ఉంటాయి. అయితే గ్రూప్ మరియు చెమమిల అంటే నేలను ఆల్కలైన్గా మరియు కూడా భావించుకోవచ్చు. కలుపు మొక్కలు ఉన్నటువంటి ఉన్న పరిమితులకు సూచకగా మీ యొక్క కలుపు మొక్కలను ఎలా చదును చేసుకోవాలనే దాని మీద మీకు ఒక చిన్న అవగాహన మాత్రమే నేను చెప్పగలుగుతున్నాను. ఇకపోతే నాలుగవది, మట్టిని వీలైనంత తక్కువగా డిస్టర్బ్ చేసుకోవడం. అంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ రైతులు సీజనల్గా వర్షాధారం సీజనల్గా ముందుగానే భూమిని ఏడాపెడల ఎంత లోతుగా పెట్టి దుక్కు దున్నేసేసి ఆ భూమిని ఎలాగ పెడితే అలాగా దున్నుకుని చక్క దున్ని చేస్తాం. కానీ మనం భూమిని మ్యాక్సిమం 3 నుంచి 6 అంగుళాల లోతు వరకే భూమిని దుక్కు దున్నుకోవాలి. ఎందుకంటే పై పొరల్లోనే ఒక జీవన రసాయనంకి సంబంధించినటువంటి పదార్థాలు అన్నీ కూడా పై లేయర్లు భూమి యొక్క పై లేయర్లోనే ఉంటాయి. కనుక అవి మన భూమి సాయిల్ అనేది లోతుగా దున్నటం వల్ల లోతుకలో పడిపోయి పైనటువంటి మొక్కకి సరైనటువంటి సంరక్షణగా అందదన్నమాట. కాబట్టి మనం పొలం దున్నికినప్పుడు వీలైనంతవరకు తక్కువగాను తక్కువ లోతుగా ఉండేటట్టు దున్నుకోవాలి. మీరు మీ మట్టిని పండించినప్పుడల్లా, డిస్క్ చేసినప్పుడల్లా లేదా గడ్డితో చేసినప్పుడల్లా మీరు సూక్ష్మజీవుల సంఘాన్ని కలవర పెడుతూ ఉంటాయన్నమాట. భూమి మనం అదే పనిగా ఎక్కువ లోతులో కానీ ఎక్కువ సార్లు దున్నటం వల్ల ఏమైందంటే దుక్కు దున్నుకుంటం వల్ల అంటే దానిలో ఉన్నటువంటి వానపాముల యొక్క సంరక్షణ సూక్ష్మజీవులు అన్నీ కూడా కలవర చెందుతూ ఉంటాయి అన్నమాట. అలా కలవర చెందిన కొంతకాలానికి వరకు అవి సెటరేట్ కావు, చాలా టైం తీసుకుంటుంది. ఈలోపు మనకి జరగనటువంటి నష్టం కూడా జరిగిపోతూ ఉంటుంది. ఈ యొక్క సూక్ష్మజీవులు మరియు నీరుతో పాటు మీ యొక్క నేల యొక్క సంతానోత్పత్తిని బాధ్యతగా కూడా వహిస్తూ ఉంటాయన్నమాట. మీరు మోల్డ్ ఆఫ్ బోర్డ్ నాగళ్లతో ఉపయోగిస్తుంటే డిస్టింగ్ పరిగణించడం కూడా జరుగుతుంది. మీరు అసలు దున్నుతున్నట్లయితే నాగళ్లతో కానీ ట్రాక్టర్ గొర్రెతో కానీ దున్నుతున్నప్పుడు ఖచ్చితంగా నేల యొక్క ఉపరితలం 30% అంతకంటే ఎక్కువగా కూడా లోతు దున్నుకోవడం కూడా ఎక్కువ వృక్ష పదార్థాలను కలిగి ఉంటుందన్నమాట. మీ పొలాలను దున్నడం వల్ల అవి గాలి మరియు నీటి కోత కూడా గురి అవుతూ ఉంటాయి. ఇది కలుపు విత్తనాలను ఉపరితలం పైకి తెస్తుంది, వాటిని సూర్యరశ్మికి బహిర్గతం చేస్తుంది, కాబట్టి ఎక్కువగా వాటిని మొలకెత్తేలాగా చూస్తుంది. కలుపు మొక్కలు మొలకెత్తినటువంటి తర్వాత అవి ఆక్సిజన్ను మొక్కల యొక్క సహజ ఉత్పత్తిని చేసేటువంటి శక్తివంతమైనటువంటి గ్రోత్గా శక్తివంతమైనటువంటి గ్రోత్ హార్మోన్గా విడుదల చేస్తాయి. అవి ప్రాదేశిక సరిహద్దులను సృష్టించుకుంటూ పోతూ ఉంటాయన్నమాట. పైరు వేసినటువంటి వారం తర్వాత మీరు మీ నగదు పంటను నాటినప్పుడు అది ఎప్పటికీ పూర్తి సామర్థ్యానికి చేరుకోకుండా పోతుంది. నేల ఆహార వెబ్ సూక్ష్మజీవులు వెమటోట్లుగా వానపాములు, ఆర్థోపోడ్స్ కీటకాలు మరియు ఇతర బోరోయింగ్ క్రీటర్లతో రూపొందించబడినది కాబట్టి ఇవన్నీ కూడా జీవించే మరియు చనిపోయే ప్రక్రియలో హ్యూమనస్గా సృష్టించుతున్నాయి. వారు సంతానోత్పత్తికి చక్రాన్ని సృష్టించేటువంటి మీ యొక్క మొక్కలతో భాగస్వామ్యులుగా వ్యవహరిస్తారు. అవసరం లేనప్పుడు మాత్రమే ఈ మట్టిని చెదరగొట్టడం ద్వారాను వలస చక్రాలకు అంతరాయం కూడా ఏర్పడుతుంది. దానివల్ల మొక్కలకు వ్యాధి మరియు తెగుళ్ళు కూడా బాగా ఎక్కువ ఏర్పడతాయన్నమాట. ఇకపోతే ఐదవది వచ్చేటప్పటికి పంటలను తిప్పడం ద్వారా కూడా మీరు కొన్నేళ్లుగా ఒకే పొలంలో ఒకే పంటను పండిస్తూ ఉంటారు. అది ఎంతవరకు అంటే అది కొంత కాలం పోయిన తర్వాత ఆ పంట యొక్క ఇది పూర్తిగా ఆ భూమికి ఇమిడిపోయి ఉంటుంది. కానీ దానివల్ల ఏమిటంటే భూమిలో ఉన్నటువంటి నేచురల్ జీవనటువంటి సూక్ష్మజీవులు ఆ యొక్క పంటకే ఆధారపడిపోయి దానివల్ల కొన్ని సూక్ష్మజీవులు కూడా చనిపోతూ ఉంటాయి. అలాగే పంట ఒకే కొన్నేళ్ళు పంట పండకుండా వేరు వేరు పంటను పండించేటట్టయితే ఆ యొక్క భూమి సారాంశం కూడా ఎంతగానో వృద్ధి చెందుతుంది, అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఒక క్రాప్ తర్వాత రెండోసారి 2 సంవత్సరాలకోసారి కానీ 4 సంవత్సరాలకోసారి కానీ కంపల్సరిగా మనం క్రాప్ మార్పిడి అనేది చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఖరీఫ్ తర్వాత రబీ మనకి డిఫరెంట్ పండిస్తాను. అంటే కొన్ని కొన్ని ఏరియాల్లో మనకి ఎక్కువగా వరి తర్వాత కంపల్సరిగా మినుములు కానీ పెసరులు కానీ అలాగే మొక్కజొన్న కానీ ఇలాంటి పంటలు పండించుకుంటూ ఉంటాం. వీటితో పాటు కూరగాయ జాతులకు సంబంధించినటువంటి మొక్కలను కూడా మనం రవి సీజన్లో నాటుకుంటూ ఉంటాం. ఉదాహరణకి సోయాబీన్స్ లేదా మిరియాలు, టమాటాలు అలాంటి పంటలు పండించుకుంటే వల్ల ఏంటంటే భూమిలో ఉన్నటువంటి సారాంశమైనటువంటి విలువలు కూడా ఎక్కువగా అభివృద్ధి చెందుతూ ఉంటాయన్నమాట. ఎక్కువ తెగులు మరియు వ్యాధి సమస్యలను కూడా ఎదుర్కొంటాయి. అలా డిఫరెంట్ పంటలు పంట మార్పిడి చేసుకున్నందువల్ల ఏంటంటే ఆ పంటకి వ్యాధి నిర్ధారణ శక్తులు కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయన్నమాట. మీ భూభ్రమణానికి మరో పంటను జోడించే సమయం కూడా ఎంతకాలం ఉండదు. అంటే ఖరీఫ్ అయినటువంటి ఎంపటగానే మన భూమిని రకరకాలైనటువంటి దున్నడం ద్వారా ఈ యొక్క వ్యాధి సమస్యలను కూడా ఎదుర్కొనడానికి రెడీగా ఉంటుంది మన యొక్క నేల. నేల సూక్ష్మజీవులు ప్రత్యేకించబడుతున్నాయి కాబట్టి వాతావరణ నమూనాలో అసాధారణమైనటువంటి ఏదైనా జరిగినప్పుడు ఆక్రమించేటువంటి తెగుళ్ళు లేదా నేల పోషకంలో తగ్గుదల, తక్కువ దిగుబడి మరియు నేల సంతానోత్పత్తి తగ్గినట్లు చాలా వరకు మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ యొక్క భూభ్రమణాల వల్ల ప్రభావాలపైన ఒక అధ్యయనాన్ని నిర్వహించడానికి ఈ యొక్క ఒకే పొలంలో డిఫరెంట్ రకరకాల ఉన్నటువంటి పంట మార్పిడి విధానం చేసినందువల్ల ఏమిటంటే మనకి భూమిలో ఉన్నటువంటి ఎప్పటికప్పుడు ఖనిజాలు అనేవి పెంపొందించుకుంటూ ఉంటాయి. అలాగే మొక్కజొన్న కానీ సోయాబీన్ భ్రమణం ద్వారా రైతులకు ఎక్కువగా నత్రజని రూపంలో ఎరువుపై స్వల్పకాలికమైనటువంటి ఆదాయం కూడా మనకి వస్తుంది. అయితే ఇది నేలలో సేంద్రియ అయినటువంటి పదార్థానికి తగ్గడానికి కూడా దారితీస్తుంది. ఇతర ధాన్యాలు మరియు చిక్కుళ్ళు అలాగే ఓట్స్ వంటి కవర్ పంటలు మొక్కజొన్న మరియు సోయాబీన్స్ భ్రమణాల్లో ప్రవేశపెట్టడం ద్వారా సేంద్రియ పదార్థాలను కొనసాగించడం లేదా పెంచడం సాధ్యమవుతుంది. కనుక ఎక్కువగా రైతులు తమ పంటలను పంట మార్చి పంట రెండో పంటగా రకరకాలైనటువంటి పంటలు తిప్పడం వల్ల కలిగేటువంటి ఎన్నో ప్రయోజనాలు కూడా మనం చూస్తూ ఉంటాం. అలాగే ఈ సేంద్రియ పదార్థాన్ని బట్టి భర్తీ చేయడానికి సూక్ష్మజీవులు కార్యకలాపాల కోసం నేల సేంద్రియ పదార్థాన్ని రెడీగా చేసుకుంటుంది. సరైన స్థాయిలో నిర్వహించడం ద్వారా మొక్కలు వాటి యొక్క పూర్తి సామర్థ్యాన్ని ఎంతగానో పెంపొందించుకుంటాయి. ఇది యొక్క సూక్ష్మజీవులను మొక్కలలో కలిగేటువంటి రూపంలో మరియు ఇసుక నేలలో నీటిని నిలుపుకోవడం ద్వారా పోషకాలను విడుదల చేయడానికి ఎంతగానో అనుమతిస్తుంది. అయితే మట్టి నేల మొక్కలకు అవసరమైనంత వరకు మాత్రమే నీటిని పట్టుకోవడానికి కంకర్ పట్టుకోవడానికి సిద్ధపడుతుంది. ఆరవది, మొక్కలను కవర్లు తరగటం. మీరు మట్టిని ఖాళీగా ఉంచినట్లయితే ప్రకృతి మీకోసం దాన్ని కప్పి ఉంచుతుంది. బహుశా సులభంగా లభించేటువంటి కలుపు మొక్కలతో మీరు మీ నేల యొక్క సంతానోత్పత్తిని పెంచుకోవాలంటే ఈ యొక్క ఆరోగ్యకరమైనటువంటి వ్యవసాయ పర్యావరణ వ్యవస్థను సృష్టించుకోవడం ద్వారా మరియు గాలి మరియు నీటి నుండి కోతను కూడా అరికట్టుకుంటుంది. కవర్ పంటలు సరైనవి. ఈ యొక్క కవర్ పంటలపై అనేక రకాలుగా మనం చూస్తున్నాం, యూట్యూబ్ ద్వారా చూస్తున్నాం, అలాగే వ్యవసాయం మీద ఉన్నటువంటి అగ్రికల్చర్ సంబంధించినటువంటి డెమాన్స్ట్రేటర్స్ కానీ అలాగే అనుభవంతో కూర్చుకున్నటువంటి శాస్త్రాంగం కూడా మనం యూట్యూబ్లో చూస్తున్నాం, అలాగే కొన్ని వీడియోలు కానీ ఫొటోస్ చూస్తున్నాం. ఈ వీడియోల్లో మనం కొద్దిగా పాతదిగా కానీ సమాచారం మాత్రం ఇప్పుడు రైతాంగానికి సరైనటువంటి పద్ధతి. ఈ యొక్క కవర్ పంటలు దీర్ఘకాలికంగా లాభంతో పాటు స్వల్పకాలికంలో నీరు ఎటువంటి ప్రయోజనాలను లేకుండా చూడలేదు కాబట్టి కొన్ని సంవత్సరాల తర్వాత కూడా మీరు ఈ యొక్క పంట విధానాన్ని చాలా అద్భుతంగా చేయడానికి ముందుకొస్తారు. దీని మూలంగా ఏంటంటే భూమి చాలా తక్కువగా కోతకు గురవుతుంది. మీరు మీ నేల నుండి పోషకాలను తక్కువగా లీచింగ్ క్రిక్ డౌన్ ఫీల్డ్ మళ్ళీ క్లియర్గా అవుతుంది. ఇసుక నేలలకు అయితే మెరుగైనటువంటి తేమ కూడా ఎప్పటికప్పటికి లభ్యం కూడా అవుతుంది. ఇకపోతే బంకమట్టి నేలల్లో ముందుగానే పొలాల్లోకి ప్రవేశించగలటువంటి సామర్థ్యం చాలా సులభతరంగా కూడా ఉంటుంది. అలాగే తక్కువ నీటి పారుదల చాలా తక్కువగా కూడా గ్రహిస్తూ ఉంటుంది ఈ నీటి. మరియు కీటకాలు, వ్యాధులు మరియు కలుపు మొక్కల యొక్క నివారణ కూడా చాలా వరకు తగ్గుముఖంగా ఉంటుంది. ఇవన్నీ ప్రయోజనాలు మనం పొందితే ప్రయోజనకరమైనటువంటి కీటకాలు మరియు ముఖ్యమైన పరాంగ సంపర్గాలకు అవకాశంగా కూడా నిలుస్తుంది. ఇవి ఇవన్నిటికి కూడా మనకి ఎంతో రకంగా కొన్ని లాభాలతో పాటు మన యొక్క పొలం యొక్క నిర్దిష్టమైనటువంటి పొలానికి సరైనటువంటి మిశ్రమాన్ని పొందుపరచడానికి కొంత ప్రణాళిక ఎంతో కూడా అవసరమవుతుంది. ఈ యొక్క సిస్టమ్ చక్కగా చేసుకున్నట్లయితే మనం పొలం ఎప్పటికప్పటికీ చిన్న చిన్న ప్లాట్లతో ప్రారంభించి తక్కువ ఉత్పాదకతో ఎక్కువ అధిక లాభాలను కూడా పొందటానికి ఎంతో తోడ్పడినిస్తుంది అన్నమాట. ఇకపోతే 7వ పాయింట్, ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ యొక్క ఎన్నో ఉపయోగం అన్నమాట. మరో మాటలో చెప్పాలంటే ఎక్కువ తెగుళ్లను జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయోజనకరమైనటువంటి దోషాలను ఉపయోగించడం ద్వారా మనందరికీ తెలిసిందే అవి అపిడ్స్ మరియు అనేక ఇతర బగ్ తెగుళ్లను కూడా తింటూ ఉంటాయి. కానీ మన పొలంలో ఇప్పటికే అనేక ప్రయోజనకరమైనటువంటి ఎన్నో రకాలైన కీటకాలు ఉన్నాయి కనుక మనం వాటిని గుర్తించి ఎప్పటికప్పటికీ వాటిని నాశనం చేయకూడకుండా వాటిని ఇంప్రూవ్మెంట్ పొందేలాగా చూసుకుంటే మన పొలం ఎప్పుడు కూడా ఎన్నో ప్రయోజనాలు మనకి పొలం వల్ల కలుగుతూ ఉంటాయి. తక్కువ తెగుళ్ళు కాపాడుకుంటాం, అలాగే తక్కువ విషపూరితమైనటువంటి రసాయనాలను కూడా స్ప్రే చేయాల్సినటువంటి అవసరం ఉండదు. మరియు మన యొక్క నేలలో ఎక్కువ సూక్ష్మజీవులు ఎన్నో కార్యకలాపాలను సమ్మేళనంగా కలిగి ఉంటాయి. ఈ యొక్క ఐపీఎం నేరుగా నేల సంతానోత్పత్తికి సంబంధించినటువంటిది కనుక మీరు పురుగు మందును పిచ్చగారి చేసినటువంటి ప్రతిసారి కూడా అది చివరికి మీ మట్టిలోకి ప్రవేశించి సూక్ష్మజీవులను క్రిమికీటకాలను నాశనం చేస్తుంది, చనిపోతుంది సరిపోయేటట్టు ప్రయోగం చేస్తుంది. దానివల్ల ఏంటంటే ఎక్కువగా భూమిలో ఉపయోగపడేటువంటి క్రిమి సంహారక క్రిములతో పాటు ఉపయోగం లేనివి కూడా ఎన్నో సరిపోతాయి అన్నమాట. పురుగు మందులను ఎప్పటికప్పటికి మనం ఎంపిక చేసుకుంటాం అనేది అంతవరకు సమంజసంగా ఉండదు. ఒక నిర్దిష్టమైనటువంటి తెగులను గుర్తించినప్పుడు మన యొక్క పొలాల్లో దాన్ని ఆ తెగులను తగ్గించుకోవాలంటే ముందుగా మనం ఏమాత్రం దాన్ని క్రిమిసంహారక మందులతో దాన్ని అంతం చేయడానికి ప్రయత్నం చేయకూడదు. సహజమైనటువంటి సహజ వనరుల పద్ధతులతోనే ఈ యొక్క కీటకాలను కూడా బయటకు తీస్తాయి. కనుక మనం పిచికారి చేసే ప్రతిసారి కూడా తెగులుతో పాటు మాంసాహారులు, పురుగు మందులు, అనేక పరాంగ సంపర్కాలను కూడా చంపివేస్తూ ఉంటాం. ఉదాహరణకు మనకు దగ్గరలో మన కళ్ళ ముందు ఎప్పుడైనా కానీ మనం దారి పోతున్నప్పుడు అక్కడక్కడ మనకు చెట్లకి తేనెటీగలు, తేనె పరిశ్రమలు, తేనె తుట్లను చూస్తూ ఉంటాం. అవి ఎక్కువగా మన పొలం గట్ల మీద ఉన్నటువంటి చెట్లతో ఆకర్షించి ఉంటాయి. ఈ తేనెటీగలను ఎక్కువగా పురుగు మందుల ద్వారా మనం చంపడానికి కూడా అనేక మార్గాలని చూస్తాం. ఒక పొలంలో ఆహారం వెతుకుతున్నప్పుడు ఆ తేనెటీగ క్రిమిసంహారకాలను నేరుగా తాగడం ద్వారా ఆ తేనెటీగ వెంటనే చనిపోతుంది మరియు అది తిరిగి రాకుండా పోతుంది. అందులో నివసించేటువంటి తేనెటీగలు, రాణి సంతానం మరియు నర్సు తేనెటీగలు కలుషితం కావు మరియు కాబట్టి కాలనీ యొక్క మన్ను కూడా సాధిస్తుంది. రెండవ అత్యంత ప్రాణాంతకమైనటువంటి మార్గం ఏంటంటే తేనెటీగ పురుగు మందుతో సంబంధంలోకి వచ్చి దాని కలుషితమైన పొడుగు వలె తిరిగి కాలనీకి తరలించడం ద్వారా ఆ యొక్క అమృతం లేదా దాని శరీరంపై కూడా తేనెటీగలు చనిపోతాయి. ఈ యొక్క తేనెటీగలు, కందిరీగలు, ఈగలు మరియు ఇతర పరాంగ సంపర్కాలతో ఇదే యొక్క దృశ్యం కూడా మనం చూస్తూ ఉంటాం. చాలా పురుగు మందులు కీటకాల యొక్క నాడి వ్యవస్థపై దాడి చేస్తాయి. కనుక ఆకులు, పువ్వులు మరియు పండ్లపై అవశేష పురుగు మందులను వదిలిస్తాయి. అవి చాలా వరకు పురుగు మందుల సమస్యలను కొన్ని పురుగు మందుల వల్ల సంభవిస్తాయి. కనుక వాటి వల్ల మానవ మనుగడకి ఎంతో హాని కనబడుతూ ఉంటాయన్నమాట. ఇకపోతే ఎనిమిదవది జీవన వైవిధ్యాన్ని సృష్టించుకోవడం. మీరు ఈ యొక్క ప్రయోజనకరమైనటువంటి కీటకాలను చుట్టూ వేలాడదీయాలంటే మీరు కొన్ని నివాసాలను సృష్టించుకోవాలి. మీ పొలంలో మరియు మీ యొక్క పొలాల్లో కవర్ పంటలు మరియు స్థానిక మొక్కల సంచులను ఉపయోగించడం వల్ల భూమిపైన అలాగే భూమికి దిగువన ఉన్నటువంటి ప్రయోజనకరమైనటువంటి వైవిధ్యం బాగా పెరుగుతుంది. అనేక ప్రయోజనకరమైనటువంటి కీటకాలు కొన్ని తెగుళ్లకు మాత్రమే రుచిని కలిగిస్తూ ఉంటాయి. అలాగే సూక్ష్మజీవులు కూడా కొన్ని మొక్కలతో పరస్పర సంబంధాలను కూడా ఏర్పరచుకుంటాయి. మన యొక్క పొలాల్లో ఎక్కువ జీవ వైవిధ్యం మరింత సూక్ష్మజీవుల కార్యకలాపాలని మనం సృష్టిస్తాం. కనుక తద్వారా అవి సేంద్రియ పదార్థాన్ని విడగొట్టడం వల్ల నేల సంతానోత్పత్తిని పెరుగుతుంది. సారవంతమైనటువంటి నేల మరియు సూక్ష్మజీవులు, హ్యూమిక్ ఆమ్లాలు మరియు అనేక ఇతర నేల జీవులతో రూపొందించబడి ఒక వలయంలాగా ఏర్పడుతుంది. మన యొక్క నేల సంతానోత్పత్తిని పెంపొందించుకోవడానికి ఇది ఒక పద్ధతి. ఈ యొక్క నేల యొక్క సూక్ష్మజీవుల కార్యకలాపాలు ఎప్పటికప్పటికి జీవ వైవిధ్యాన్ని పెంచడానికి ఇది ఒక గొప్ప మూలం. ఈ మొదటి వరుస పంటలకు జీవ వైవిధ్యాన్ని జోడించడం కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి వరుసల మధ్య కవర్ పంట మిశ్రమాన్ని ఉపయోగించడం వల్ల పంట యొక్క దిగుబడిని పెంచడానికి మరియు తెగులు నష్టాన్ని తగ్గించడానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా రూపుమాపుతుంది. మీరు గనక కూరగాయలు లేదా వస్తువుల యొక్క పంటలు కానీ పండిస్తున్నట్టయితే భాగంగా పచ్చిక బయళ్ళలో కావచ్చు నేల బీడులుగా వదిలేయడం వల్ల పోషకాలు జోడించబడవు. కానీ కవర్ పంటలు పచ్చిక బయళ్ళు పెంచడం ద్వారా మరియు మీ యొక్క పశువులను మేపడం వంటివి చేస్తాం. కాబట్టి ఆర్గానిక్ అనేది ఎక్కువగా మనకి అవుతుంది. పశువు మరియు కూరగాయల ఉత్పత్తిని కలపడం ద్వారా పసుపు, మరియు కూరగాయల ఉత్పత్తిని కలపడం ద్వారా దిగుమతులు మరియు ఎగుమతుల యొక్క మొత్తం వ్యవసాయ పోషక సమతుల్యాన్ని మరింతగా పెంచుతుంది. ఈ యొక్క పోషకాలతో పాటు పేడ మరియు కంపోస్ట్ అప్లికేషన్లు, నేల సేంద్రియ పదార్థము, జీవ సంబంధ కార్యకలాపాలు మరియు సంభావ్య వ్యాధులు అణిచివేయడానికి ఎంతగానో మెరుగుపరుస్తాయి. పచ్చక బయళ్లలో ఈ యొక్క మిశ్రమంతో నత్రజని ఫిక్సింగ్ క్లోవర్లుగాను మరియు పేడను జోడించడం వల్ల వచ్చే పంటలకు అధిక సంతానోత్పత్తినితో పాటు సీడ్ యొక్క బెడ్డను కూడా సృష్టిస్తుంది. ఈ యొక్క పశువుల యొక్క మూవర్స్గా పనిచేస్తాయి కాబట్టి మరియు మీరు నాటడానికి లేదా స్ట్రిప్ డిల్ పద్ధతిని ఉపయోగిస్తుంటే మన యొక్క పొలంలో నాటడానికి సిద్ధంగా ఉందని అర్థం. పశువుల యొక్క మీ పొలానికి ద్వితీయ ఆదాయ మార్గం కూడా కావచ్చు. వ్యవసాయ ప్రాంతంలో కమ్యూనిటీ నిర్మించడానికి పంట పశువు కార్యక్రమాలను సమర్థవంతంగా చాలా అరుదుగా సరించబడేటువంటి అంశాల్లో ఇది ఒకటి. చాలామంది రైతులు ఒకటి లేదా మరొకటి చేస్తారు కానీ మరియు ప్రాంత రైతులతో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఈ యొక్క పరికరాలను పంచుకోవడానికి మరియు జ్ఞానాన్ని పంచుకోవడానికి కూడా ఈ యొక్క ముఖ్యం. రైతులు నేల సంతానోత్పత్తిని మెరుగుపరచుకోవడానికి ఈ యొక్క మార్గాల్లో 10వ మార్గం. ఇది బహుశా తక్కువగా పరిగణించబడుతుంది కానీ లెగ్యూమ్ కుటుంబాల్లో చాలా తినదగినటువంటి జాతులు ఉన్నాయి. పొలం యొక్క సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి చిక్కుళ్ళు నాటడం పొలంలో ఎక్కడైనా చేయవచ్చు. విత్తనాలు పెద్దవిగా ఉన్నందున ఇది విత్తనాలను ప్రసారం చేయడానికి కవర్ పంట మాత్రం కాదు. చిక్కుళ్ళలో పువ్వులు ఆకర్షణీయంగా ఉంటాయి కాబట్టి మరియు సులభంగా పూల మరియు కూరగాయల తోటలతో కూడా పోల్చుకోవచ్చు. పొలాన్ని సమగ్రంగా ఆలోచించడం ద్వారా పూల పండకలు పడకలు పొలంలో ముఖ్యమైన భాగంగా మారుతాయి కాబట్టి పియోని పొదలను నేలలో నత్రజనిని ఎక్కువగా స్థిరీకరించడం వల్ల నేల యొక్క సంతానోత్పత్తిని కూడా మెరుగుపరుస్తుంది. ఇలాగా మనం ప్రతి వ్యవసాయం ముందు మన యొక్క భూమి యొక్క సారాంశాన్ని కనుక ముందుగా తెలుసుకుని ఆ సాయిల్ విధానాన్ని కనుక చేసుకున్నట్టయితే మనకి అద్భుతమైనటువంటి పంటలు న్యాచురల్గా అధిక దిగుబడులను పొందడానికి ఎక్కువ అవకాశం ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పిలిపించి రైతులకి సలహా సూచనలు ఇచ్చినందుకు ఈ కమ్యూనిటీ రేడియో వారు, డిపార్ట్మెంట్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మరి భారత ప్రభుత్వం మరియు పిఎం ప్రణాళికలో భాగంగా రామగుండం ఫర్టిలైజర్స్ వారికి కూడా ఈ యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో తెలియజేసుకుంటున్నాం.